ఒకసారి బ్రహ్మదేవుడు నాలుగు ముఖాలతో ప్రపంచమంతా చూశాట. ఈయన ప్రపంచంలో ఎక్కడ చూసినా ఏదో ఒక లోపం కనపడుతూనే ఉన్నది. బ్రహ్మ సృష్టిలో పరిపూర్ణత్వం అంటూ ఉండదా? ఒకడు పొడుగ్గా ఉంటాడు, భార్య బొత్తిగా భుజాల దగ్గరకు కూడా రాదు, అంత పొట్టిగా ఉంటుంది. ఇలాంటి దంపతులు సృష్టించాను. లేదా భార్య బాగా పొడుగ్గా ఉంటుంది, భర్త ఆవిడ చంకన ఎక్కి వెళ్ళడానికి మనకు వచ్చేలా పొట్టిగా ఉంటాడు. అదో విచిత్రం. కొంతమంది నల్లగా ఉంటారు కానీ భార్యలు మాత్రం తెల్లగా ఉంటారు. భార్య బాగా నల్లగా ఉంటే భర్త తెల్లగా ఉంటాడు, భర్త నల్లగా ఉంటే భార్య తెల్లగా ఉంటుంది. భర్త ధర్మాత్ముడైతే భార్య అధర్మ పురురాలు. లేదా భర్త గారి కంటే భార్య ముందెడిపోయి యావత్ జీవితం భర్త కుమిలిపోవడం, లేదా భర్త ముందెడిపోయి భార్య కుమిలిపోవడం, ఇలా ఏదో ఒక లోపం కనబడుతోంది నా సృష్టిలో. ఎందుకు నాకు ఈ లోపం వస్తున్నది? ఎంత ప్రయత్నించినా నా సృష్టిలో సంపూర్ణముగా సుఖముగా ఉండేవాడు ఎవడూ కనబడ్డంలా, అనుకూల దాంపత్యం కనబడ్డం లేదు. ఏదో విష్ణువు నుంచి పుట్టాడు గనక మన్మథుడు, అతని భార్య రతి, వాళ్ళు మాత్రమే ప్రపంచంలో ఆదర్శ దంపతులుగా ఉంటున్నారు. ఒక్క రతి మన్మథులు మాత్రమే యావత్ జీవితం ఎప్పుడూ మాట వరుస కూడా కొట్టుకోరట, మిగతా దంపతులంతా అంతో ఎంతో చివాట్లు పెట్టుకుంటారటండి. రతి మన్మథులు మాత్రం ఎప్పుడు ఒక్కసారి కూడా తిట్టుకోలేదట. భారతదేశంలోని కాదు, ఏక దేవలోకంలో కూడా, పాతాళ లోకంలో కూడా ఏదో ఒక సమయంలో తోంసుంట అంటే తోంసుంట అనుకొని దంపతులు ఎవరైనా ఉంటారా? ఉంటే ఉంటే మీలాంటి వాళ్ళు పుణ్యాత్తులు ఎక్కడైనా ఉంటే చెప్పలేం, కానీ సాధారణంగా భార్యాభర్తలు ఉన్నాక అంతవైతే తగాద రాకుండా ఉండదు. సరే, ఇక కొంతమంది చూస్తే తగాద మాత్రమే ఉన్న దంపతులు, ఇక అక్కడ మామూలు ఆనందం అనేది ఎప్పుడు కనపడదు అనమాట. యావత్ జీవితం మొగుణ్ణి భార్యో భార్యని భర్తో తిట్టుకుంటూనే ఉంటారు. ఒక్క రతి మన్మథులు చాలా గొప్పవాళ్ళు. అందుకే మన్మథుండి శివుడు మూడవ కన్ను తెరిచి భస్మం చేస్తే రతీదేవి ఏడ్చింది, ప్రతికూలాచరణంబు నీ వలన అల్పంబై ననే నందితే, ప్రతికూలాచరణంబు నా వలన అల్పంబై ననీ వందితే, కృతమొక్కండునులేని చందమిది లక్ష్మీపుత్ర ఇచ్చోట నన్నతి దుఃఖాన్విత డిల్చిపోవతగవా, అధ్వాన్నపుంబట్టు నన్. ఇంతవరకు ఎప్పుడైనా నీకు వ్యతిరేకంగా ఒక్కమారు మాట్లాడానా? పెదవి విప్పి నీకు వ్యతిరేకంగా నేను మాట్లాడలేదు, నాకు వ్యతిరేకంగా నువ్వు మాట్లాడలేదు. ఈ ప్రపంచంలో ఎక్కడా ఎప్పుడూ ఎరగని ఆదర్శ దాంపత్యం ఇది అందావిడ. క్రితం ఒక్కండును లేని చందం ఇది. క్రితం అంటే ఇంతకు పూర్వం, ఎక్కడా ఎవరు చూడని ఆదర్శ దాంపత్యం మనది. అది చూచి కన్ను కుట్టిందేమో శివుడు అంతటి వాడికి. అందుకే మూడవ కన్ను తెరిచి నిన్ను భస్మం చేసి నాకు దూరం చేశాడు, నేర్చింది పాపం, నన్ను అన్యాయం చేసిపోతావా అంది. అది సత్యం కూడా. మొత్తం ప్రపంచ చరిత్రలో ఇన్ని పురాణ ఇతిహాసాల్లో దంపతుల యొక్క కథలలో ఒకనాడు ఒకరికొకరు వ్యతిరేకంగా ఉండని వాళ్ళు వాళ్ళిద్దరే. ఎందుకు చెప్తానంటే పతివ్రతలు ఉన్నారు చాలా చోట్ల. ఇప్పుడు సుమతి అనేవాడికి అది చెప్పుకున్నాం, కానీ మరి భర్తకి ఆవిడంటే కోపమేగా తిట్టేవాడుగా, ఎప్పుడోకప్పుడు భార్యాభర్తలు తిట్టుకున్నారుగా. ఇక్కడలా కాదు, రతీదేవిని మన్మధుడు ఏమనలేదు, మన్మధుడిని రతీదేవి ఏమనలేదు, అలా బతికారట వాళ్ళు. ఇప్పటికీ అలాగే బతుకుతున్నారట. మీకు అనుమానం రావచ్చు త్రిమూర్తులు లేరానని. త్రిమూర్తులకు కూడా తగాదాలు వచ్చాయి. ఒకసారి లక్ష్మీదేవి వక్షస్థలం మీద తన్నగానే భృగు వచ్చి లక్ష్మీదేవి ఉన్న స్థలం మీద తన్నాడు కదా, శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో పడుకున్నాడు, లక్ష్మీదేవి వక్షస్థలం మీద ఉంది, ఇంతలో భృగు మహర్షి వచ్చాడు, ఎడంకాలతో తన్ను తన్నాడు, ఆవిడ గొళ్ళు పండింది, ఒక్కసారి అలిగి వాడిని తిట్టవా, వాడిని చెప్పించవా, పైగా వాడి కాలు నొక్కుతావా, చీ పో నీతో ఉండనని వెళ్ళేసింది భూలోకానికి. ఎంత ప్రేమ ఉన్నా భృగు మహర్షి తన్నడం వల్ల అమ్మవారు అలిగి భూలోకానికి రాబట్టే ఇప్పుడు ఏడు కొండలు పైన శ్రీనివాసుడు ఉన్నాడు. కొండలు ఎప్పుడు ఉన్నా శ్రీనివాసుడు అనే పేరుతో ఇప్పుడు ఆయన అందుకు వచ్చాడు. సీతాదేవి కూడా అంత పతివ్రత కూడా రాముణ్ణి నన్ను అడవికి తీసుకెళ్ళి అంది. ఎందుకు అడవిలోకి వస్తే నానా యాత్ర పడతావు, హాయిగా గుంటూరులో ఉండకూడదా, నేను 14 ఏళ్ళు అరణ్యవాసం చేసేదాకా 18 పురాణాలు వింటూ ఉండు, పోయి సప్తాహాలు చేసుకుంటూ ఉండు, సుఖంగా ఉంటుంది, మంచి భోజనం అన్నీ ఉంటాయి, అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వస్తానంది. ఆయన కొంచెం వద్దని చెప్పాడు. దాంతో ఆవిడ ఏమందో తెలుసా, రామజామాతరం మాత, రామజామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం. నువ్వు నన్ను అడవికి తీసుకెళ్ళకపోతే మా నాన్న నీ గురించి ఏమనుకుంటాడో తెలిసినా, మా నాన్నగారు జనక మహారాజు నీ గురించి ఏమంటారో విను. నేను రాముడనే ఒక మగవాణ్ణి నా కూతురికి భర్తగా ఇచ్చాను అనుకున్నాను. రాముడు మగవాడు కాదు, స్త్రీయం పురుష విగ్రహం, మగాడి రూపంలో ఉన్న ఆడది అనుకుంటాడు మా నాన్న అంది. పైగా నేనంటానంటలా, మా నాన్న అలా అనుకుంటాడు. నువ్వు కనుక నన్ను అడవికి తీసుకెళ్ళకపోతే వీడే మగాడు ఆడంగాడు అని మా నాన్నగారు నీ గురించి అనుకునే ప్రమాదం ఉంది అంది. అంత టెక్నిక్గా తిట్టింది మగాడిని పట్టుకుని. స్త్రీయం పురుష విగ్రహం అంటే ఒక్కొక్కరు చెప్పాలంటే నువ్వు ఆడంగాడివి అనుకుంటాను మా నాన్నగారు అనగానే కొంచెం పౌరుషం పుడుతూ వచ్చి రాముడు పట్టుకెళ్ళాడు. అంటే ఎంతసేత తెప్పింది రాముడిని. అలా తెప్పకపోతే అడవికి వెళ్ళదు కనుక, వెళ్ళకపోతే రావణాసురుడు ఎత్తుకెళ్ళాడు కనుక, ఎత్తుకెళ్ళకపోతే రామాయణం దొరకదు కనుక ఈ వంకతోనే ఆవిడ తెప్పింది. ఇంకా సతీదేవి, శివుడు వద్దు బాబు పోయి దక్ష యజ్ఞానికంటే వినిపించుకోకుండా యజ్ఞానికి వెళ్ళింది, శరీరం విడిచిపెట్టింది. సరస్వతీదేవికి బ్రహ్మ మీద కోపం వచ్చింది, ఆయన నాలుకను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. దాంతో 100 సంవత్సరములు బ్రహ్మగారు మతిపోయి ఉన్నట్టు తెలుసా. 100 ఏళ్ళు బ్రహ్మగారు అలా ఉండిపోయాడు, జడు అయిపోయాడు. జడు అంటే ఏంటనమాట, కదలడు, చైతన్యం ఉండదు. ఎవరన్నా వచ్చి బ్రహ్మదేవ నమస్కారం అంటే అలా ఉంటాడట, అయోమయం కింద ఉండిపోయాడు. 100 సంవత్సరముల కాలం బ్రహ్మంతటి వాడు సరస్వతి ఆయన నాలుకను విడిచిపెట్టి వెళ్ళిపోతే, కోపగించి వెళ్ళిపోతే మాట లేదు, మంతి లేదు, అలా పిచ్చేళ్ళ ఉండిపోయాడు. ఆ 100 ఏళ్ళు సృష్టి జరగలేదు. చివరికి దేవతలంతా వచ్చి బ్రహ్మదేవుడు కిక్కురు వండడం లేదు, తపస్సు చేస్తే వరాలు ఇవ్వడం లేదు, మాట్లాడలేకపోతున్నాడు, వేదాలు చదవటం లేదు, స్తంభించిపోయాడు. ఏదో మెదడు వేపు వ్యాధి వచ్చిన వాడు ఎలా ఉంటాడు, మెదడు వాపు ఒక వ్యాధి ఉంది, అలా అయిపోయాట ఆయన కూడా. లేదా అప్పుడప్పుడు కొంతమందికి ఈ స్కూటర్ల మీద పెడుతున్న వాడికి యాక్సిడెంట్ అవుతుంది, యాక్సిడెంట్ అయ్యి వాళ్ళు బుర్రలు పనిచేయమన్నమాట, వాళ్ళు ఎవరు వచ్చినా సరే దండం పెట్టినా సరే ఇలా చూస్తూ ఉంటారు. అలా అయిపోయాట పాపం బ్రహ్మ. ఇలా అయితే ఎలాగా అంటే, చివరికి మళ్ళీ అమ్మవార్లు 3 పిలిపించి యజ్ఞం చేయించి బ్రహ్మగారికి సరస్వతి కటాక్షం వచ్చేలా చేసి, అమ్మ సరస్వతి ఆయన వదిలిపెడితే అలా తల్లి అని మళ్ళీ 4 మీద చేర్చారు. చేర్చాక బ్రహ్మగారు మళ్ళీ ఇప్పుడు పురాణాలు చెప్పడం మొదలెట్టాడు, వేదాలు చదవడం మొదలెట్టాడు, సృష్టి చేయడం మొదలుపెట్టాడు. అంటే త్రిమూర్తులు అప్పుడప్పుడు అలిగారు, ఒకళ్ళొకళ్ళు విడిచిపెట్టారు. కానీ ఈ చిన్న సంఘటన కూడా జరగనటువంటి దంపతులు ఎవరైనా ఉంటారా? ఉండరు. అది కేవలము రతీ మన్మధుల విషయంలో మాత్రమే జరిగింది. కాబట్టి నా సృష్టిలో ఎక్కడో చోట ఏదో ఒక లోపం ఉంటున్నది. ఏమిటి లోపం? ఇలా లోపం లేనటువంటి ఒక కుమారుణ్ణి కనడం ఎలాగా అనుకుని ఆయన వెంటనే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని భక్తితో జపం చేశాడు. పూర్తిగా 100 సంవత్సరములు ఈ మంత్రానుష్ఠానం చేశాడు, నిష్ఠతో చేశాడు, భక్తితో చేశాడు. ప్రపంచాన్ని మర్చిపోయాడు ఆ కాలంలో. ఆ మహాతపస్సుకు విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. నీకు కుమారుణ్ణి ఇస్తున్నాను, ఇతడు నీ నోటి నుంచి ఆవిర్భవిస్తాడు, నీవు ఎలా ఉంటావో వాడు అలాగే ఉంటాడు, నీవు తామర పువ్వులా ఎర్రగా ఉంటావు, ఆ పుట్టేవాడు కూడా పద్మవర్ణంలో ఉంటాడు, నీకు 4 ముఖాలుంటాయి వాడికి 4 ముఖాలుంటాయి, నీకు 4 కిరీటాలుంటాయి వాడికి 4 కిరీటాలుంటాయి, నువ్వెప్పుడూ 30 ఏళ్ల వయస్సు దాటని నవయౌవనంతో ఉంటావు, అతడు కూడా అలాగే మంచి నవయౌవనంతో మిసమిసలాడిపోతాడు. అతన్ని చూచేవాళ్ళంతా ఇతడే బ్రహ్మదేవుడేమో అనుకుంటారు. నీ పక్కన కూర్చున్నప్పుడు, నీ పక్కన అతను కూర్చుంటే బ్రహ్మగారు ఇక్కడున్నాడా ఇక్కడున్నాడా అనుకుంటారట. చివరికి తామర పువ్వు మీద ఉన్నాడు కాబట్టి ఈయనే బ్రహ్మ అనుకుంటారు. ఒక్కొక్కప్పుడు నీకు ముచ్చట పుట్టి నీ తామర పువ్వు మీద నుంచి నువ్వు తప్పుకుని వాడిని కూర్చోబెడతావు. అప్పుడు వచ్చిన వాడు చూసి ఈ నిలబడినవాడు బ్రహ్మగారి పుత్రుడై ఉంటాడు, తామర పువ్వు మీద కూర్చున్నవాడు బ్రహ్మ అయి ఉంటాడు అని నీ కుమారుణ్ణి చూసి ముచ్చట పడి అతనికే నమస్కరిస్తాడు. అప్పుడు నువ్వు నవ్వుతావు వాళ్ళని చూసి, నేనే అసలు బ్రహ్మని, వాడు నా కుమారుడు అంటావు. అటువంటి పుత్రుడిని నీకు ఇస్తున్నాను. అతడు బ్రహ్మతో సమానుడు గనక, బ్రహ్మకి సవర్ణంగా ఉంటాడు గనక బ్రహ్మసావర్ణి అని పేరు పొందుతాడు. అతడు పదవమను అవుతాడు. అతడు ప్రపంచాన్ని సక్రమంగా పరిపాలన చేస్తాడు. నీ సృష్టిలో అతడే ఉత్తమ పౌరుడు, అతడే సరైన ప్రాణి. అతనికి ఒక భార్యని కూడా నువ్వే సృష్టిస్తావు. ఆ భార్య కూడా అతనికి అన్ని విధములుగా అనురూప వయో లావణ్య గుణములు కలిగినది. అంటే అతడు ఎలా అయితే 4 ముఖాలతో ఉంటాడో అతని భార్య కూడా 4 ముఖాలతో ఉంటుంది. అతడు పద్మవర్ణంలో ఎర్రగా ఉంటాడు, ఆవిడ ఎర్రగా ఉంటుంది. అతనికి సద్భక్తి ఉంటుంది, ఈమెకి సద్భక్తి ఉంటుంది. అతడు మంచివాడే, ఈవిడ మంచి ఆవిడే. అతనికి వేద పాండిత్యం ఉంటుంది, ఈమెకి వేద పాండిత్యం ఉంటుంది. ఈ విధంగా ఇద్దరి బుద్ధులు, ఇద్దరి రంగులు, ఇద్దరి రూపములు, ఇద్దరి ముఖములు అన్నీ ఒకే రకంగా ఉంటాయి కనుక వాళ్ళు యావత్ జీవితం తగాద లేకుండా గడుపుతారు. నీ సృష్టిలో లోపం ఉందనుకున్నావు ఎంతకాలం, ఇప్పుడు ఆ లోపం పాపం అన్నీ పోతాయి, వాళ్ళిద్దరూ ఏ లోపం లేని వాళ్ళు అయి ఉంటారు అని వరమిచ్చాడు విష్ణువు. అప్పుడు బ్రహ్మగారి ముఖాల నుంచి విష్ణు వరం వల్ల ఈ బ్రహ్మసావర్ణి అనేవాడు పుట్టాడు. ఇందాక చెప్పినట్టు అచ్చం బ్రహ్మలా ఉండేవాట, డిటో అనమాట. హఠాత్తుగా ఆయన ఇక్కడికి వచ్చాడంటే బ్రహ్మగారు వచ్చారనుకుంటారనమాట. రాముడు భీముళ్ళలాగా, సీతాగీతలాగా, గంగామంగలా ఉండేవారట వాడు. ఆ మహానుభావుడు కూడా ఇప్పుడు బ్రహ్మలోకంలో ఉంటాడు. అతనికి భార్య ఉన్నది, ఆవిడ కూడా అచ్చం అతనికి సరిపోయేది, అదే రూపముతో, అదే రంగుతో, అదే గుణములతో ఏమాత్రం తేడా లేకుండా ఉంటుంది. వారిద్దరూ భవిష్యత్తులో దంపతులు అవుతారు. ఈ తొమ్మిదో మను వెళ్ళిపోయాక బ్రహ్మసావర్ణి అనే పేరుతో ఆయన మనువవుతాడు. అతనికి భార్యగా బ్రహ్మాణి అనే పేరుతో ఆమె కూడా పక్కనే ఉంటుంది. వాళ్ళు 43,20,000 సంవత్సరములు ఈ మానవ కాలమానం ప్రకారంగా లోకాలని పరిపాలిస్తారు. అంటే 4 యుగములను పరిపాలిస్తారు. కృత, త్రేత, ద్వాపర, కలి యుగములని పేరు కలిగిన ఈ 4 యుగాలని ధర్మబద్ధంగా పరిపాలన చేస్తారు. వారి పరిపాలనా కాలం బ్రహ్మసావర్ణి మన్వంతరమని పిలువబడుతుంది. ఆ కాలంలో ఆ శాంతి అని పేరు కలిగిన వాడు, శాంతి అనేవాడు ఇంద్రుడవుతాడు. తర్వాత హవిష్మంతుడు, ఆపోమూర్తి, సత్యుడు, అప్రతిముడు, వశిష్ఠుడు, సుకృతి, నాభాగుడు వీళ్ళంతా సప్త ఋషులు అవుతారు. ఆ కాలంలో వృషభుడు, ఉత్తమౌజుడు అని పేరు కలిగినటువంటి వాళ్ళు ఈ మనువు యొక్క సంతానంలో పుడతారు. ఇప్పుడు ఎలా అయితే వైవస్వత మనువుకి ఇక్ష్వాకు పుట్ల, అలాగే బ్రహ్మసావర్ణి మనువుకి ఈ వృషభుడు, ఉత్తమౌజుడు లాంటి కుమారులు పుడతారు. వీళ్ళు కూడా తండ్రి యొక్క జాడలో నడుస్తారు, ప్రపంచాన్ని పరిపాలిస్తారు, ధర్మబద్ధంగా పరిపాలన చేస్తారు. ఇది 10వ మనువు కథ.